నారద గర్వభంగము. ఎంతటి వాళ్లైనా సరే ఈ మాయకు లోబడే ఉండాలి అని చెప్పాము. ఈ మాయ ఎవరిని వదిలిపెట్టదు, అందరూ కూడా ఈ మాయకు లోబడే ఉంటారు. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం ఒక్కటే ఈ మాయకు అవతల ఉంటుంది. ఈ విషయాన్ని చెప్పడానికే ఇక్కడ ఈ నారద గర్వభంగము అనేటటువంటి కథ ఒకటి ఉన్నది చూడండి. పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి మానసరోవరం దగ్గర ఒక పర్ణశాలను ఏర్పాటు చేసుకుని భీకరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. నారదుడి యొక్క తపస్సు భంగం చేయాల్సిందిగా దేవేంద్రుడు అప్సరసలను పంపించాడు. అప్సరసలందరూ కూడా నారదుడిని సమీపించి వీణల విందుగా గానం చేశారు, కన్నుల పండుగగా నాట్యం చేశారు. నారద మహర్షి ఏమాత్రమూ చలించలేదు. చివరి అస్తంగా ఈ అప్సరసలందరూ కూడా అంగాంగ ప్రదర్శనం చేశారు. నారదుడు శివశివ అంటూ కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, అంతేగాని ఏమాత్రమూ కదలలేదు. అప్సరాంగంలో ఇంకా చేసేది ఏమీ లేక దేవేంద్రుడి దగ్గరికి వెళ్లిపోయి, నారదుడి యొక్క తపస్సు మేము భంగం చేయలేకపోయాము, మా వల్ల కాలేదు అని చెప్పి సిగ్గుతో తల ఉంచుకున్నారు. నారదుడు ఆ తపస్సును ఇంద్ర పదవి కోసం చేయటం లేదు, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం మాత్రమే చేస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి వాడే ఇంద్రుడు కూడా శాంతించాడు. ఇక నారదుడి జోలికి వెళ్లలేదు. అప్సరసల వయ్యారాలకు లొంగకుండా ఇంద్రియ నిగ్రహం పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు. లోపల చాలా సంతోషించాడు. క్రమంగా ఆ సంతోషం అంతా కూడా గర్వంగా మారిపోయింది. అప్సరాంగంలో లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజున నారదుడు సత్యలోకానికి వెళ్లి బ్రహ్మదేవుడితో తాను తపస్సు చేసినటువంటి విధానం, అప్సరాంగలను జయించినటువంటి విధానం ఇదంతా కూడా వివరించి, తండ్రి ఇదే కదా మాయ అంటే, ఈ మాయను నేను జయించగలిగాను అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత నారదుడు కైలాసానికి వెళ్లి శివుడికి నమస్కరించి, దేవదేవా, శివుడి యొక్క మాయను జయించడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఈశ్వరుడు, నారద, శివమాయ అంటే ఏమిటో నాకు తెలీదు, దాన్ని జయించాను అని అంటూ ఉన్నావు, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నాడు. సరేలే అన్నాడు నారదుడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయి వైకుంఠానికి వెళ్లాడు. విష్ణువుకు నమస్కరించి తాను చేసినటువంటి తపస్సు గురించి విష్ణుమూర్తికి చెప్పి, తాత, శివమాయం జయించాను, విష్ణుమాయ కూడా నన్ను ఏమీ చేయలేదు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి విష్ణుమూర్తి, నారదా, త్రిమూర్తులకు మించినటువంటి పరమేశ్వర స్వరూపము అనేది ఇంకోటి ఉన్నదయ్యా, అదే పరమశక్తి మహామాయ, దాన్ని గురించి తెలియనటువంటి వాళ్ళు విష్ణుమాయ శివమాయ అని అనుకుంటారు, కాని ఆ మహామాయ త్రిమూర్తులను కూడా బద్ధులను చేస్తుందయ్యా, మాయకు అతీతుడైనటువంటి వాళ్ళు ఇంతవరకు ఎవరూ మాకు కనిపించలేదు, కాబట్టి ఎందుకైనా మంచిది, నువ్వు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి నారదుడు సరేలే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో కళ్యాణపురము అనేటటువంటి పట్టణం ఉంది. అది సస్యశ్యామలమై ఉన్నటువంటి పురము. ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహారాజుకు యుక్త వయస్కురాలైనటువంటి కుమార్తె ఒక ఆవిడ ఉన్నది. ఆ కుమార్తెకు వివాహం చేద్దాము అని నిశ్చయించుకుని దేశం నలుమూలలా చాటింపు వేయించాడు మహారాజు. రాజభవనంతో పాటుగా కళ్యాణపురం అంతా కూడా అందంగా అలంకరించారు. అంతా కోలాహలంగా ఉంది. ఆ రాజ్యానికి చేరాడు నారదుడు. రాజభవనానికి వచ్చాడు. మహర్షిని చూడంగానే రాజుగారు అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి స్వాగతం పలికాడు. సుఖాసీనుడయ్యాడు నారదుడు. మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు. చిలకత్తెలందరూ కూడా రాకుమార్తెను తీసుకొచ్చారు. రాజహంసలాగా వచ్చినటువంటి ఆ రాకుమార్తె అతి వయ్యారంగా నమస్కారం చేసింది మహర్షికి. నిండు యవ్వనంలో ఉన్నటువంటి ఆ రాకుమారి యొక్క అపురూప సౌందర్యానికి నారద మహాముని యొక్క మనసు పరిపరి విధాలా పోయింది. ఆవిడ పేరు రమాదేవి. ఆవిడ యొక్క అందచందాలకు ముగ్ధుడైనటువంటి మహర్షి, రాజా నీకు గనక అభ్యంతరం లేకపోయినట్లయితే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి రాజు, మునీంద్ర నాకు అంతకన్నా ఇంకేమైనా అదృష్టం ఉందా చెప్పు, నీ కోరిక తప్పకుండా మన్నించాలి, కాని నా కుమార్తె శ్రీహరిని తప్ప ఇంకెవరిని వివాహం ఆడను అని అంటోంది. అంతా భగవదేచ్ఛ, రేపే స్వయంవరం, మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు మహారాజు. అలాగే తప్పనిసరిగా రేపు స్వయంవరానికి నేను కూడా వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు నారదుడు. అలా వచ్చినటువంటి వాడు సరాసరి వైకుంఠానికి వెళ్లాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషశాయి అయి ఉన్నాడు. నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి, మహాప్రభు, సుఖాలు భోగాలు అనుభవించడంలో నీకు మించినటువంటి వాడు ఈ చరాచర జగత్తులోనూ ఇంకోడెవళ్ళేడు? నేను సన్యాసిని, ఏకాకిని. స్వామి, కళత్ర సుఖము అనేది స్వర్గసుఖం కన్నా కూడా మిన్నా అని చెప్పేసి అంటూ ఉంటారు. భూలోకంలో కళ్యాణపురం అనేటటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పురాన్ని ఏలేటటువంటి మహారాజు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడయ్యా. ఆ కుమార్తె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను ఆవిడ్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. మరి ఆవిడ శ్రీహరిని తప్ప అన్యులను వివాహం ఆడను అని అంటూ ఉన్నది. కాబట్టి ఓ జగన్నాథ, నీ యొక్క హరిరూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటి వాణ్ణి చేసి పుణ్యం కట్టుకోవయ్యా అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి విష్ణుమూర్తి, నారద, వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆవిడతో కాపురం చేయటమే కదా. మాయలో పడ్డటువంటి వాడు ఆ మాయ నుంచి బయటపడేటటువంటి మార్గము అనేది ఉంది, కాని సంసారంలో పడినటువంటి వాడికి దానిలో నుంచి బయటపడేటటువంటి మార్గము అనేది ఏదీ కూడా లేదు. సారము లేనిదే సంసారము అని పండితులు చెబుతూ ఉంటారయ్యా. సంసారివై మాయలో గనక పడ్డట్లయితే నేను రక్షించేవాళ్ళు ఎవరుంటారో ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆ మాటలకు కోపించినటువంటి నారదుడు, తాత, వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా? శివమాయ విష్ణుమాయ ఈ రెండింటినీ కూడా జయించినటువంటి వాణ్ణి నేను. ఇప్పటి వరకు నిన్ను నేను ఏమీ అడగలేదు, ఈ ఒక్కటే అడుగుతూ ఉన్నాను, నీ హరిరూపాన్ని నాకు ఇవ్వవలసింది అన్నాడు. తదాస్తు అన్నాడు విష్ణుమూర్తి. భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది. దేశ విదేశాల నుంచి రాజులు, మహారాజులు, రారాజులు లెక్కలేనంత మంది ఈ స్వయంవర మండపానికి విచ్చేశారు. వాళ్లందరూ కూడా రతనాల హారాలు ధరించారు, వజ్రాలు పొదిగినటువంటి కిరీటాలు ధరించారు. వారు ధరించినటువంటి వజ్ర వైడూర్యముల యొక్క కాంతులతో స్వయంవర మండపం అంతా కూడా కొత్త కొత్త కాంతులు ఎనుతూ ఉన్నది. స్వయంవర మండపంలో ప్రవేశించాడు నారదుడు. రాకుమారి కోరినట్లుగానే తాను హరిరూపం ధరించి వచ్చాడు. ఆవిడ హరినే వివాహం చేసుకుంటా అన్నది. నారదుడు కూడా హరిరూపమే ధరించి వచ్చాడు. ఆ అందాల అలసి తప్పకుండా తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఓ చోట కూర్చున్నాడు. రాకుమార్తె వరమాలను చేత్తో పట్టుకుని వరాన్వేషణలో బయలుదేరింది. ఆవిడతో పాటుగా చెలికత్తెలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైనటువంటి రాజకుమారుల యొక్క వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇతడు ఫలానా దేశపు రాజు, ఇతడు ఫలానా దేశపు చక్రవర్తి, ఇతను మహావీరుడు అని అతని యొక్క గుణగణాలన్నీ పొగుడుతూ ఉన్నారు. రాకుమారి అన్నీ వింటూ మౌనంగా ముందుకు సాగిపోతూ ఉన్నది. రాకుమారి దగ్గరకు రాగానే కూర్చున్నటువంటి రాజులు రాకుమారులు అందరూ కూడా మెళ్లకు ముందుకు సాచుతూ ఉన్నారు. మందంగా నడిచిపోతోంది రాజకుమార్తె. అలా నడిచి నడిచి నారదుడు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చింది. చెలికత్తెలు నారదుని గురించి ఏమిటో చెప్పారు. వరమాల కోసం మెడను కొంచెం ముందుకు వచ్చాడు నారదుడు. చిరునవ్వు నవ్వింది రాకుమార్తె. తన మెళ్ళలోనే ఆ మాల వేస్తోంది అనుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు నారదుడు. గుళ్ళుమన్నారు చెలికత్తెలు. ఆ కోలాలానికి అటువైపు చూసినటువంటి రాజులంతా కూడా పగడబడి నవ్వటం మొదలుపెట్టారు. రాకుమార్తె ముందుకు సాగిపోయింది. దూరంగా చివరగా కూర్చుని ఉన్నాడు ఒక వ్యక్తి. అతడే శ్రీ మహావిష్ణువు. వరమాలను ఆయన కండసీమలో అలంకరింపజేసింది రాకుమార్తె. ఈ రాకుమార్తెని కాస్త తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్లిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. స్వయంవర మండపంలోని రాజులు అందరూ కూడా తననే చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నారు? ఏం జరిగింది? ఏమీ అర్థం కాలేదు నారదుడికి. చివరికి ఉండబట్టలేక అక్కడ ఉన్న వాళ్లలో ఒకరిని పిలిచి అడిగాడు. వాళ్ళందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు. దానికి అతను సమాధానం చెప్పాడు. ఏమయ్యా, నువ్వెవరో పిచ్చివాళ్లా ఉన్నావు. ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు ఆభరణాలు చూస్తే శ్రీనాథుడిలాగా ఉన్నావు. ఖరీదైనటువంటి ఆభరణాలు వస్త్రాలు ధరించావు, కాని నీ ముఖాన్ని ఒక్కసారి చూసుకోవయ్యా, కోతిలాగా ఉన్నది. అటువంటి నిన్ను రాకుమార్తె ఏ రకంగా ఊరిస్తుందనుకున్నావయ్యా? నువ్వు ఈ స్వయంవరానికి ఎలా వచ్చావు అని ఎగతాళి చేశాడు. నారదుడికి విషయం అర్థమైంది. తనకు శ్రీ రూపాన్ని ఇమ్మంటే ఆ హరి కోతి రూపాన్ని ఇచ్చాడు. ఈ కారణంగా సభలో తీరనటువంటి పరాభవం జరిగింది. వివాహం జరగలేదు, సరే ఎదురు పరాభవం కూడా జరిగింది, తలవంపులైంది. దీనికి కారణమైనటువంటి ఆ విష్ణువును క్షమించకూడదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠం చేరాడు. అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి, నారాయణ, నువ్వు ఇంత మోసం చేస్తావు అని నేను అనుకోలేదు. దేశ దేశాల నుంచి వచ్చినటువంటి రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. దీనికి ఫలితంగా నీకు నేను శాపం ఇస్తూ ఉన్నాను. భార్య కోసం నేను ఏ విధంగా తలడిల్లిపోతూ ఉన్నానో అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు అనుభవిస్తావు. నాకు కోతిముఖం ప్రసాదించావు కాబట్టి ఆ కోతిమూకల వల్లనే నీకు కష్టకాలంలో సహాయం జరుగుతుంది. ఆ కోతిమూకలే నీకు అండగా ఉంటాయి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి విష్ణువు, నారద, శివమాయ నిన్ను ఆవహించిందయ్యా. హరిరూపం కావాలి అని కదా నువ్వు అడిగావు. హరి అంటే కోతి అనే కదా అర్థం. ఈ మాత్రం నీకు తెలీదా? జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం అనేది నీకు తగినటువంటిదేనా? ఒక్కసారి ఆలోచించవయ్యా, నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావయ్యా. నీ శాపము అనేది నిష్ఫలం కాదు. అయితే త్రేతాయుగంలో నేను శ్రీరామచంద్రుడిగా దశరథుని ఇంట్లో జన్మిస్తాను. అప్పుడు నీ శాపాన్ని అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినప్పటికీ నేను మాత్రం నీకు వరాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను. కలహ ప్రియుడువైనప్పటికీ ముల్లోకాలయందు కూడా నువ్వు గౌరవించబడుతూనే ఉంటావు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి నారదుడు విష్ణువు యొక్క కాళ్ళబయబడి, స్వామి నన్ను క్షమించు, నా తప్పులు మన్నించు, సదా నీ యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యేటట్లుగా నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ తరువాత విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులందుకుని, నేను మాయని జయించాను అని అనుకున్నాను, మాయని జయించలేకపోయాను, శివమాయ అనేది చాలా గొప్పది, ఈశ్వర మాయను జయించటము అనేది ఎవరి వల్ల కాదు అనుకుంటూ తీర్థయాత్రలు బయలు చేయటానికి బయలుదేరి వెళ్లాడు నారదుడు.